ஞானியின் மூலம் மட்டுக்கு ஜீவுடைய மூலம் மட்டுக்கு சுரஸ் காது ஜீவுடைய மூலம் மட்டுக்கு முறங்கின. இப்படி பகவான் ஏன் சொல்லுங்க, லோபி ஒரு பரம லோபி ఉంటాడు, బాగా ధనం ఉంటుంది, డబ్బు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రసన్నారి అంటారు చూడండి, వారి ప్రసన్నారి అంటే ఆ ప్రసన్నారి తన పైసాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఈ లోపలని హింసోడు అంత ప్రసన్నారితనంగా ఉంటాడట్లు మన వాసనలను జాగ్రత్త పెట్టి ఉంటాడు. ఈ లోపలని దేవుడు ముద్దబ్బాయనుకుంటున్నారని మీరు వారు ప్రసన్నారిగా లేదు, బాగా ప్రసన్నారి గారు వారి పైసాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరు వచ్చి తరంకు మంచి తరం పోవచ్చు, చెడ్డ తరం పోవచ్చు, రాబోయే జన్మలు మీ శరీరం ఉండాలో అనుభవించలేదు అని పిసనారు తన పైసాలు మీరంతా బహు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అలాగే మీకు వచ్చే తలంపులు, మీకు వచ్చే ఊహలు, మీకు వచ్చే సంకల్పాలు, మీకు వచ్చే కోరికలు అన్నిటిని తన ఎందు జాగ్రత్త పెట్టి ఉంచుతాడు. పిసనారు డబ్బు జాగ్రత్త పెట్టినట్టు ఆ హృదయంగా ఉన్న మీ కంట్రోలర్, ఆ హృదయంగా నీస్తుడే ఆయన్ని వారి దగ్గర జాగ్రత్త పెట్టి ఉంచుతాడు. అంటే మీకు ఏదైనా చెవితనం వచ్చిందనుకోండి, మాట వచ్చి అనుకోండి, చెడుతలంపు ఎప్పుడు ఉండకపోవచ్చు, గంట ఉండవచ్చు, పావచ్చు, మీరు మర్చిపోతారు చెడుతలంపు వచ్చినాయి. లోపల ఈశ్వరుడు పిసనారు గారు కదండి, వాడు ఆ తలంపు నేను తన టైంలో చెడుతలంపు వచ్చినా జాగ్రత్త పెట్టించుతాడు. రాబోయే జన్మలో ఏదో జన్మలో మీ చేత అనుభవింపజేయకుండా ఉంటే తలంపుని బయటకు రాగలేకపోతే వాడు దేవుడట. కొంతమంది ఎంత లేదుగా ఉంటారంటే చేతిలో ఉన్న పైస చెయ్యిని నరికేసి ఊరుకుంటారు కానీ పైస ఇవ్వడం, అంత దారుణంగా ఉంటాడు దేవుడు. చేతిని నరికేసినా ఊరుకుంటారు కానీ చేతిలో ఉన్న పైస ఇరికిపెట్టుకుంటున్నాడు. అలా జాగ్రత్త పెట్టించుతాడని నీ సంకల్పాలు, నీ తలంపులు, నీ ఊహలు, అంటే మంచికి మంచి తలంపులు అలాగే జాగ్రత్త పెట్టించాడు, చెడుకు చెడు కూడా. అయితే దేవుని రాజ్యాంగంలో ఒకటి ఉంది, మన హృదయంలో ఏ తలంపులు ఉన్నాయనుకోండి, ఏ ఇచ్చాం, ఎవరిని ప్రేమిస్తాం, అది ద్వేషిస్తాం అనుకోండి, ఏదైనా మొత్తం మీద మన హృదయంలో ఉన్న తలంపు, ఈ జన్మ ఏ నాటికి కాకపోయినా, ముందు నాటికైనా, ఈ జన్మ కాకపోయినా, పది జన్మల తర్వాత అయినా, భగవంతుడు మనలో ఉన్న సంస్కారాన్ని మనకు తెలియకుండా మటుకు బయటకు తీసి మంట పెట్టడు. మీరు తెలియాలి ముందు, పలానా సంకల్పం మీలో ఉందని మీరు తెలియాలి, మీరు తెలిసిన తర్వాత కానీ బయటకు తీసి వాడు మంట పెట్టడు, అది దగ్గర జాగ్రత్త పెట్టి ఉంచుతాడు, అది మీరు విడిచిపెడతాడు. ఆ శిరస్సులో వచ్చేవాడు మీకు తెలియదు, మీ హృదయంలో ఉన్నప్పుడు మీ వాసన మీకే తెలియదు, అది ఆ ఈశ్వరుడు మార్గం పరమ లేదు, ఈశ్వరుడు వాడు విడిచిపెడతాడు, అప్పుడు మీరు శిరస్సులోకి వస్తుంది. ఇంతకుముందు మీకు తెలుస్తుందో ఈ వాసన ఉంది కదా, దాన్ని మీ చేత అనుభవింపజేసి కానీ దాన్ని బయటకు తీయడు. అందుకే మనకి చెడు తలంపు ఇచ్చినము, మంచి తలంపు ఇచ్చినము, ఏదో జన్మలో మనం సమాధానం చేసి సమాధానం చెప్పించిన తర్వాత వాడు బయటకు తీస్తాం, వాడు మన కంట్రోల్. వాడు ఈశ్వరుని ఇక్కడ పరమ లేదు అంటున్నాడు రమేశ్వరం, వాడు పరమ లేదు వాడు లేదా అవన్నీ జాగ్రత్త పెట్టి ఉంచుతాడు. వాసనన్నీ ఎక్కడున్నాయంటే హృదయంగానే ఉన్నాయి, దేవుడు ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు, ఇవన్నీ వాడు చేతులు పెట్టి కూర్చుంటాడు, ఒక్కోటి విడిచిపెడతా ఉంటాడు మీ చేత అనుభవింపజేయటానికి. జీవుడికి కేంద్రం శిరస్సు కాదు, జీవుడికి కేంద్రం మెదడు కాదు, జీవుడు విజృంభించవచ్చు మెదడులో, కానీ వారి యొక్క మూలం మటుకు హృదయమే. భగవంతుడు ఏ హృదయంలో నేను ఉన్నానని చెబుతున్నాడో అక్కడే వీడి మూలం కూడా ఉంది, ఎవరి మీద జీవుడు యొక్క మూలం కూడా ఉంది, జీవుడు యొక్క మొదలు అక్కడ ఉంది, జీవుడు యొక్క ఆది అక్కడ ఉంది, జీవుడు యొక్క తిరిగి అక్కడ ఉంది. ఆ జీవుడు తన ఆదిని తను చూసుకుంటే అక్కడ నశిస్తాడు, అక్కడ నశిస్తాడు. అంటే ఎక్కడ జీవుడు నశిస్తాడో దేవుడు ఆడు అవుతాడు. మీరేమైనా జీవ లక్షణాలను నశించి అనుకోండి, అంతనే మీరు దేవుడు అయిపోతారు, ఇంకా అక్కడ ఉన్నవాడు దేవుడు కాబట్టి. ఇంతకీ ఆత్మన్నా హృదయమన్నా ఒకటే, ఆత్మన్నా హృదయమన్నా ఒకటే. ఇంటికి నేను ఏం చెబుతున్నాడు, జీవుడు పుట్టిన చోటు హృదయం, విజృంభించే చోటు శిరస్సు. దీనికి కనెక్ట్ చేసే ఒక అమృత నాడి ఉంటుంది, అది మన శరీరం కోర్ చూస్తే అది కనపడదు. అంటే మెదడుకి ఏంటి హృదయానికి ఒక నాడి ఉంటుంది, అమృత నాడి. కాలం చేయటం వల్ల, తపస్సు చేయటం వల్ల, అహంభావన లేకుండా జీవించటం వల్ల, భగవంతుడికి సంబంధించిన పని చేయటం వల్ల, హృదయపూర్వకంగా పరమ పవిత్రంగా ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే పరిశుద్ధుడో, ఎవరైతే పరమ పవిత్రుడో, ఎవరైతే ఏకాగ్రచిత్తాన్ని ఎవరైతే సాధించాడో, ఎవరైతే ఆ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎవరికైతే కూరిందో, ఎవరైతే ఆ ప్యూరిటీ ఎవరికైతే ఉందో, ఎవరికైతే సింప్లిసిటీ ఉందో, వాడిలో మటుకి ఆ అమృత నాడు లోపం అవుతుంది. అది లోపలైనప్పుడు మటుకి లోపలైనటువంటి చల్లదనం, లోపలైనటువంటి ఆనందం ఒక్కసారి శిరస్సుకు తెలుస్తూ ఉంటాం. అయితే ఈ అమృతనాడు అందరిలోనూ లోపం అవుతుంది. ఏకాగ్రత ఉన్న వాడికి, పవిత్రత ఉన్న వాడికి లోపం అవుతుంది. అమృతనాడు ఎప్పుడైతే లోపం అయిందో అంటే అది ఎలా తెలుసుకుంటే అవచేతుడు ఉన్న వస్తువు మన కళ్ళకి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అమృతనాడు లోపం అయినప్పుడు ఆ హృదయంలో వస్తువు వాడికి తెలుస్తూ ఉంటాడు. వాడి పేరు దేవుడు ఉన్నాడని చెప్పిన ఉంటే లేడని చెప్పినా ఉంటే మనం ఏం మాట్లాడినా చంటిపిల్లల మాట్లాడుకుని తీసుకుంటాడు. చంటిపిల్లలు ఏం మాట్లాడుతూ ఉంటారు మనం పట్టించుకోం. బ్రహ్మార్గం పొందిన వాడు వారి దగ్గర మన మాటను కూడా చంటిపిల్లల మాట్లాడంలో చూస్తాడు. ఒక నవ్వుకుంటాడు, ఒక కోపం తెచ్చుకోడు, ఒక నవ్వుకుంటాడు, ఊరుకుంటాడు. కానీ అంటే చంటిపిల్లల మాటలు మనకు ఎలా ఉంటాయో ఆ బ్రహ్మానుభవం పొందిన వాడి దగ్గర మన మాటలు కూడా అలాగే ఉంటాయి. భ్రాంతికి పొందిన వాడికి దేహం కనిపించకపోయినా లోకం కనిపించకపోయినా మనం ఉంటామన్న సంగతి వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. వాడిని భయం విడిచిపెట్టేస్తుంది, రాగం విడిచిపెడుతుంది, దుఃఖం విడిచిపెడుతుంది, అన్ని సంస్థల యొక్క ఈ జీవలక్షణాలన్నీ వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఆ బ్రాహ్మణ్యుడు ఎవరైతే పొందాడో వాడికి దేహం కనపడమనుకోండి, లోకం కనపడమనుకోండి, దేహం కనపడిపోయి లోకం కనపడిపోయి మనం ఉన్నాము అనే సంగతి ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే అరిచేతిలో ఉన్న మన వస్తువు మన కళ్ళకి ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాడికి మరణ భయం వాడుకు ఉండదు. ఇంకా పైగా దేహం లేకపోవటం వల్ల కూడా వాడికి లాభం అవుతుంది. నేను స్నానం చేయించడం, అన్నం పెట్టడం, నేను అటు ఇటు సినిమాలకు తిప్పడం, ఈ నుంచి ఆవిరికి తిప్పడం, ఈ ప్రయాణాలు చేయించడం, ఈ బాధ తప్పుతుంది. అది ఈ శవాన్ని తిప్పడం తప్పుతుంది. అంటే మనకి శవబుద్ధి కలిగే వరకు శవబుద్ధి విడిచిపెట్టకండి. శవజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అందరం శవవాహకుడే అన్నారు. సర్వసాధారణంగా శవాన్ని శ్మశానంలోకి మోసుకెళ్ళవాడిని శవవాహకులు అంటారు. భగవానాలు మరంటే మీ శరీరం చనిపోయాక మళ్ళీ మోసుకెళ్తున్నారు. మీ శరీరం ఇప్పుడే బాగా జరుగుతున్నప్పుడు ఎవరి శవాన్ని ఆడే మోసుకుంటున్నాడు. అంటే ప్రతి వాడు కూడా శవవాహకుడే, ప్రతి వాడు కూడా విగ్రహారాధకుడే. అంటే విగ్రహాన్ని ఆరాధించే వాడు కొంతమంది తప్పుపడతారు. విగ్రహాలను ఆరాధిస్తున్నారు, రాళ్ళని ముక్కుతున్నారు వీళ్ళని. అందరూ కూడా ఆయన శవాన్ని ఆరాధిస్తున్నారు. ఈ శవాన్ని ఎవరిని ఏ మాట అన్నవరు. ఏమండి మీకు స్మూలు రాస్తాం, పౌడర్లు రాస్తాం, మంచి బట్టలు తొడుగుతాం, మళ్ళీ వాసన వచ్చి బట్ట తొడవం. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మన ఈ శరీరం శవం కదా, దీన్ని ఆరాధించేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో అన్నారు. ఈ శవాన్ని అందరూ ఆరాధిస్తున్నారు. ఇదే విగ్రహారాధన అంటే. ఇది మనస్సు నిశ్చలం కావాలి, మనస్సు నిర్మలం కావాలి, మనస్సు ఏకాగ్రం కావాలి. ఈ తపస్సు చేయటం ఏంటంటే మనస్సు నిర్మలం అవుతుంది, ఉపాసన లేకపోతే మోక్షం రాదని చెప్తారు. అంటే ఈ ఉపాసన వల్ల ఒక అవతార పురుషుణ్ణి, ఒక మహాగురువుని, ఒక మహాజ్ఞానిని ఉపాసన చేయటం వల్ల మనస్సు నిశ్చలం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. నీ మనస్సు నిర్మలం అవటానికి, నీ మనస్సు నిశ్చలం అవటానికి, నీ మనస్సు ఏకాగ్రం పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే తపస్సు. అంటే నీ మనస్సును తపింపజేస్తుంటే తపస్సు, ఈ మనస్సుని ఎండగట్టడమే ఆ తపస్సు. ఈ తపస్సు వల్ల ఏమొస్తుందంటే మనకి పరిశుద్ధత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఒక ఎన్నరుగుతున్నారంటే ఒక డాక్టర్ గారు ఇప్పుడు పెట్టి ఆధ్యాత్మిక వృద్ధిని ఎక్కడుందో చూడొచ్చు అని అడుగుతున్నారు. దానికి భగవన్ సమాజం ఏం చెబుతున్నారంటే పనిముట్లు పెట్టి చూడక్కర్లేదో, అది మీ అనుభవానికి తెలుస్తుంది. పరిశుద్ధంటే అత్యంత సమీపంగా నీకు తెలుస్తుంది. నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నావు అనుకో, నేను వచ్చి నేను ముట్టుకున్నాను అనుకో, అది స్పర్శ. పనిముట్టు కూడా అక్కర్లేదు, ఈ స్పర్శ కంటే దగ్గరగా అది అనుభవానికి, నీకు అనుభవానికి నీకు తెలుస్తుంది. పనిముట్లు పనిముట్లు సహాయం కూడా మనకు అక్కర్లేదు. అంటే అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ గారు భగవాన్ ఎవరుతున్నారంటే నువ్వు ఉన్నావు, అది సత్యమా అసత్యం? నువ్వు ఉన్నావు కదా, ధ్యానం ఎవరు చేస్తున్నారు? నువ్వే చేస్తున్నావు. నువ్వు ఉన్నావు కదా, ధ్యానం చేసేది కూడా నువ్వే. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నావు, నువ్వు ఉన్నావని సంగతి నువ్వు ఒప్పుకుంటున్నావు. అయితే ధ్యానం ఎక్కడ జరుగుతుంది? నీ లోపలే జరుగుతుంది. ధ్యానం ఎక్కడ జరుగుతుంది? నీ లోపలే జరుగుతుంది. అంటే నువ్వు ఎక్కడుంటే ఈ నేను ఎక్కడుంటే అక్కడే ధ్యానం జరుగుతూ ఉండాలి. అది నీకు విడిగా ఉండలేదు. ఈ నేననేది నీ లోపలే ఉండటం విడిగా లేదు. నేను నా తలంపు నీ దేహానికి విడిగా లేదు, ఇది లోపల అది ఉంది. ఈ నేననే తలంపు నీకు బయట లేదు, నీకు లోపల ఉందని తెలియడానికి పనిముట్లు కావాలా? ఏం అద్భుతమైన టీచింగ్లో చూడండి. ఈ నేను అనే తలంపు నీకు బయట లేదు, మీరు లోపలే ఉందని సంగతి నేను తెలుస్తాను కదా, స్పష్టంగా తెలుస్తాను. దానికి పనిముట్లేదు రోగం స్పష్టంగా తెలియనప్పుడు ఎక్స్రే. ఆ రోగం స్పష్టంగా తెలిసేటప్పుడు ఎక్స్రే ఎందుకు? మీరు స్పష్టంగా తెలిసేటప్పుడు కాంప్లికేట్ చేసుకుంటారు ఇంటికని. ఈ నేననే తలంపు, దాన్ని ఏదైనా తలంపు నీకు లోపలించే వస్తాను కాబట్టి దాని కేంద్రం కూడా లోపలే ఉండాలి. ఆ కేంద్రమే కదా, ఆ కేంద్రమే దేవుడు అంటున్నారు. జ్ఞానం చేస్తావు, విచారణ చేస్తావు, ఏదోటి చెయ్యి. చేయడానికి ఇది ఉండటం, నీ నేను ఉండదుగా. నువ్వు ధ్యానం చేసే సరదా ఉంటే, విచారణ చేసే సరదా ఉండాలంటే ఈ నేను ఉండదుగా. చెయ్యి, దాన్ని సాధన చెయ్యి. ఆ నేనుతోటే నువ్వు విచారణ చెయ్యి. ఆ నేనుంటే ధ్యానం, ఆ నేనుంటే సాధన, నేనుంటే విచారణ. కానీ నేను సాధన అంటే ధ్యానం అంటే విచారణ ఇచ్చింది. శరీరం ఉన్నవాడికి రోగం, శరీరం లేని వాడికి రోగం ఏంటండి? అదేంటే నీకు ఆ నీళ్ళు తలంపు ఉంది కాబట్టి ధ్యానము జపము పూజో ఏదో చెయ్యి. అది రాకపోతే ఏదో, శరీరం లేని వాడికి రోగం ఏ ఉండవుతూ ఉండదు. ఆ నేనే తలంపు లేని వాడికి కూడా దుఃఖం లేదు. కాబట్టి అంటా ఉంటారు గీతాంజలి, ఎక్కడ దుఃఖం లేదు అక్కడ మనకు మెలుపు కలుపుకొని. ఈశ్వరుడు ఏం ప్రార్థిస్తామంటే పరమేశ్వరుని కాదు, ఎక్కడైతే దుఃఖం లేదు అక్కడికి నన్ను తీసుకుపోవడానికి. నువ్వు ఉన్నావని నీకు తెలుసు, నువ్వు ఉన్నావని నిజం అనుమానం లేదు. అది ఎక్కడ ఉన్నావు? నువ్వు దేహసాగరంలో ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? దేహం లోపలే ఉన్నావు. నువ్వు ఉన్నావని సంగతి నీకు తెలుస్తుంది, అవి ఉన్నదేది దేహం లోపలే ఉన్నావని సంగతి కూడా నీకు తెలుస్తుంది. దేహం వచ్చేటప్పుడు మనిషి దుఃఖం వచ్చేస్తుంది. పన్నెండు అంటే ఒక శవం వస్తుంది. మీరు 100 కోట్ల డబ్బును కుటుంబంలో పుట్టండి, మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు, రోగం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు. కారణం ఏంటంటే అది వచ్చినప్పుడు మీరు వారి దేహంతో తాదాత్యం పొందుతారు. దేహానికి పరిమితులు ఉన్నాయి, దేహానికి ఈ హద్దులు ఉన్నాయి. ఈ పరిమితుల్లోంచి, ఈ హద్దులలోంచి అతి వేగంగా దుఃఖం వచ్చింది నుంచేస్తుంది. అది దేహం వచ్చిందంటేనే వాడికి పరిమితులు వచ్చేస్తాయి. దేహం వచ్చేటప్పుడు లిమిటేషన్స్ వస్తాయి. ఆ లిమిటేషన్స్ నుంచే మొత్తం ఇది కావాల్సిన దుఃఖం అంతా సప్లై అయిపోతాను. అంటే పునర్జన్మ వచ్చిందంటే ఆ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు అని. అంటే ఇప్పుడు కృష్ణుడికి దేహం వచ్చింది, అయితే అది దేహంలో ఉన్నప్పుడు కూడా తాను దేహ మాత్రమే కాదని సంగతి వాడికి అది తెలుస్తా ఉంటాడు. అంటే వాడికి పరిమితం లేదు. కృష్ణ ఇస్ ఫుల్, కృష్ణ ఇస్ అ కంప్లీట్, కృష్ణ ఇస్ లిమిట్లెస్. ఇప్పుడు ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, మీరు నల్లగా ఉన్నారంటే మీరు రాత్రి మీకు నిద్ర పట్టదు. మీరు కృష్ణుడికి నల్లగా ఉన్నాడనుకుంటారనుకోండి, వాడికి శాంతి చెదరదు, సంతోషం చెదరదు. ఏం చేతి చెదరు వాడికి? వాడి దేహానికి పరిమితం అది లేదు. నీకు కంప్లీట్, నీకు ఫుల్, నీకు లిమిట్లెస్. దేహానికి పరిమితి ఏమన్నా నల్లగా ఉన్నారంటే తెలుగుతూ నల్లగా ఉందని నువ్వు తెలుగుతున్నానండి. వెంటనే కలంశం వచ్చేస్తాయండి పాపం. ఇంకా ఆ నలుపు తెలుగుతుంది కాదు, అంటే ఆ చిన్నతో, ఆ చర్మంతో, ఆ దేహంతో బాడీ వచ్చేసింది కదా, ఆ బాడీతో ఐడెంటిఫికేషన్ వచ్చేసింది కదా, వెంటనే దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా బాగా కలర్ బాగుందంటే, మీరు కలర్ బాగున్నారంటే ఆడితే వస్తుంది, ఆడికి ధర్మం వస్తుంది, సంతోషం వస్తుంది. అది ఐడెంటిఫికేషన్ వాళ్ళు. నువ్వు ఉన్నావని నేను తెలుసు. దానికి భగవద్గీత చదవక్కర్లేదు, బైబిల్ చదవక్కర్లేదు, పుస్తకాలు ఏం చదవక్కర్లేదు, నువ్వు కాలేజీలో ఏం ట్రైనింగ్ పొందక్కర్లేదు. నువ్వు ఉన్నావని సంగతి నీకు తెలియడానికి పుస్తకాలతో శాస్త్రంతో పని ఉంది, నీకు నీకేం పని లేదు. ఆ ఉన్నది నీ దేవుడు లోపలే ఉన్నావు, బయటలో ఉన్న సంగతి కూడా నీకు తెలుసు. దానికి ఏం పని నీకు ఎక్కర్లేదు. నువ్వు లోపలే ఉన్నావు సంగతి నేను తెలుస్తాను. నువ్వు ఉన్నావంటే నేను ఉన్నాను అంటున్నావు. అంటే శరీరం అంతగా వ్యాపించి ఉన్నావు, అక్కడ ఒక భాగంలో ఉన్నావా? ఇప్పుడు లోపల ఎక్కడో భాగంలో ఉన్నావా? మొత్తం రక్తం ఇంత కలిసిపోయి, మాంసం ఇంత కలిసిపోయి, అన్ని అన్ని చోట్ల ఉన్నావా? ఎక్కడ ఉన్న చోట ఉన్నావా? అంటే ఆ డాక్టర్ గారికి తెలియకుండా డాక్టర్ గారు లోపలికి తోలిపోతున్నాడు భగవాన్. ఆయన తెలియకుండా లేదని అది లోపలికి మట్టికి నువ్వు తోలి పెడుతున్నాడు. నువ్వు ఏమిటో తలంపు నీకు వస్తుంది, ఏమి అంతటిలోంచి వస్తుందో ఒక పాయింట్లోంచి నీకు వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు నువ్వు లోపల ఉన్నారైతే లోపలంటే దేహం అంతట్లోంచి, అంతట్లోంచి నీకు నేనే తలంపు వస్తుంది నీకు, లేదా ఏదో ఒక ప్లేస్ నుంచి నీకు నేనే తలంపు వస్తుంది. మొత్తం దేహం అంతట్లోంచి నీకు వస్తుంది, దేహం అంతట్లోంచి నీకు రావటం లేదు, ఏదో ఒక ప్లేస్ నుంచి నీకు నేనే తలంపు వస్తుంది. నేను తలంపు రావడానికి లోపల ఒక చోటు ఉంది, ఆ చోటు అది సెంటర్, అదే కేంద్రం. దాన్ని నువ్వు అన్వేషించాలి. కాలు దగ్గర పోయినానుకో, నీళ్ళకి శక్తి తగ్గిపోయిందనుకో, నీ శరీరం ఉరిగిపోయిందనుకో, నీ శరీరం బాగా కుంగిపోయిందనుకో, నీ శరీరం ముసలిది అయిపోయినుకో, కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో సెంటర్ నీకు తెలుస్తూనే ఉంటుంది. ఇంకొక సెంటర్ శరీరంతో సాయం పడదు. నువ్వు బాగా ముసలివాడు అయిపోయావనుకో, నీ శరీరం తాగడానికి సిద్ధంగా ఉందనుకో, కానీ నీ శరీరం నీ నేననే తలంపు ఏ సెంటర్ ఏంటి వస్తుందో ఆ సెంటర్ ముసలిది అవ్వలేదు. అది దేవుడు అమ్మకం. అలాగే చూడండి, నీకు ఖాళీ చేతులు పోయినాయి అనుకో, కళ్ళు కూడా పోయినాయి అనుకో, చెవులు కూడా వినపడటం లేదు అనుకో, చెవులు వినపడటం లేదు, కళ్ళు కనపడటం లేదు, కాళ్ళు ఏమో నడవనంటున్నాయి, చేతులు ఏమో పనిచేయనంటున్నాయి, ఇంట్లో వాళ్ళు పొమ్మంటున్నారు, శ్మశానం రమ్మంటాను అనుకోండి, ఆ పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ నేననే పరంపర చూడడానికి వస్తుండే అది మటుకు ముసలి తగలేదు, అది అలాగే ఉంది, అది దేవుడున్న కేంద్రం. అంటే మీ శరీరం ముసలి తగ్గిపోయింది కాబట్టి ఆ కేంద్రం ముసలి ఇంకొక సెంటర్ ముసలి తగలేదు, ఆ తలంపు ఇది మటుకు అలాగే ఉంది, శరీరం బాల్యంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, యవనంలో ఉన్నప్పుడు అలాగే ఉంది, ముసలితనంలో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఇంటికి ఏం చెప్తున్నారంటే భగవాన్, ఆ కేంద్రం నీ శరీరంలో భాగం అయితే నీ శరీరంలో ఉన్న అవయవాలు ఏమి ఏదైతే ముసలి అయిపోతున్నాయి, ఆ కేంద్రం కూడా ముసలి అయిపోవాలి, నీ శరీరంలో అది భాగం కాదు కాబట్టి ఆ కేంద్రం కూడా ముసలి అవ్వట్లేదు, అప్పుడు కూడా నీకు నీ స్పృహ లోపల నుంచి అది వస్తుంది. కాబట్టి ఏదో కేంద్రం దాన్ని ఒప్పుకోవాలి, ఏదో కేంద్రం నువ్వు ఇష్టం నీకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం లేకపోయినా కామన్ సెన్స్ బట్టి ఆలోచించినప్పటికీ నువ్వు ఏదైనా తలంపు ఏదో సెంటర్ నీ శరీరంలో ఆ సెంటర్ నువ్వు తిరగకపోవచ్చు, కానీ ఏదో సెంటర్ నువ్వు అంగీకరించే నువ్వు తీరవాలి, దాన్ని మన పెద్దవాళ్ళు హృదయము అన్నారు. హృదయమన్నా ఆత్మన్నా దేవుడన్నా చైతన్యమన్నా పరాశక్తి అన్నాను అన్ని ఒకటే. అంటే హృదయం శక్తి లేకుండా ఉండదు, జ్ఞానం లేకుండా ఉండదు, తేజస్సు లేకుండా ఉండదు, చైతన్య స్థాయి కొంతమంది ఎక్కువ ఉంటుంది, చైతన్య స్థాయి తక్కువ ఉంటుంది. కానీ మనకంటే చైతన్య స్థాయి తక్కువ ఉన్నవాళ్ళతో సహాయంగా వేస్తాను అనుకోండి, ఓ చెట్లు తిండాలో ఈ పాడి చెట్లు కింద తయారవుతాం, ఎందుకంటే మనకే అసలు మనమే ఉద్దాం, అంటే మనకే నీటికి పది మార్పులు కంటే రావట్లేదు, ఇంక సున్నలు వచ్చినట్టు సహాయం చేస్తే అంటే ఇంకో సంవత్సరం లోపల మనం సున్నలు అవుతాం. అంటే మనకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, మనకంటే తేజస్సు ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, మనకంటే జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళతోటి మనం సహవాసాలు చేస్తే మనం చేజీవించడం అవుతాం. మనం పండితులతో స్నేహం చేసాం అనుకోండి ఎంత నిద్దబ్బలాగానే మనకు పాండిత్యం వచ్చేస్తాం. మనం కొంచెం పెద్దవాళ్ళతో సహవాసం చేసాం అనుకునే వాళ్ళు జ్ఞానం వస్తుంది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడే పద్ధతి మనం నేర్చుకోకుండా వారితో సహవాసం కాదు వచ్చేస్తాం. ఏంటది బుద్ధి విశాలం మన వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకోండి, మన సాధనతో సంబంధం లేకుండా ఫ్యాన్ గాలితోటి, ఈ హ్యాండ్ ఫ్యాన్ గాలితోటి, సీలింగ్ ఫ్యాన్ గాలితోటి సంబంధం లేకుండా న్యాచురల్ ఇది ఎలా వస్తుందో బుద్ధి విశాలమైన వాళ్ళతో మనం స్నేహం చేస్తే ఆ విశాలత్వం మనకు కూడా వచ్చేస్తుంది. అంటే నేను పెద్దవాళ్ళు చెప్తే 6 మాసాలు స్నేహం చేస్తే వాడు గుడ్ అవుతాడు. హృదయ దేహంలోనే సత్యం ఉంది, దానికి పుట్టుక లేదు, దానికి ముసలితనం లేదు, దానికి మరణం లేదు, అది ఉంది. మీ కళ్ళకి మీ బుద్ధికి అది ఒక ఆధ్యత కాదు, అంటే మీ బుద్ధి కంటే చిన్నదేం కాదు, మీ బుద్ధికి ఆధ్యత ఉండటానికి ఏదైనా బుద్ధి అయితే మీకు స్ఫురిస్తాను కదా, ఆ నేనైనా బుద్ధి యొక్క మొదట్లో అనేది ఉంది, ఆ నేను యొక్క బుద్ధి యొక్క మొదల్లో ఉంటుంది సత్యం మీకు అనుభవంలోకి వచ్చే వరకు భాషంగా ఉన్న సత్పురుషుడితో సౌరవ్యంతో సహవాసం చెంది, భాషంగా ఉన్న సత్పురుషులతో సౌరవైన వాళ్ళతో కానీ మీరు సహవాసం చేస్తే మీ హృదయంలో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోవడానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. అది సజ్జన సాంగత్యం. ఉన్నాడు ఎన్నుకునేటప్పుడు పుస్తకాలు చదివేటప్పుడు జాగ్రత్తగా కనిపించిన పుస్తకం నాకు చదవకూడదు, కనిపించిన వారితో కూడా సహవాసం నాకు చేయకూడదు. ఇదే ఎవరితోటి మనకు సహవాసం చేస్తే మనలో ఉన్న తేజస్సు, మనలో ఉన్న శాంతి, మనలో ఉన్న కాంతి, మనలో ఉన్న వికాసం అభివృద్ధి అవుతుందో అతి స్నేహితుంది. మనం ఎందుకంటే భగవంతుని హృదయంలో ఉన్నాడు ఉన్నానంటే హృదయం వేరు దేవుడు వేరు కాదు, భగవంతుడు ఉన్నాడు నేను అందరి హృదయాల్లోనే ఉన్నాడు, ఉన్నానంటే హృదయం వేరు దేవుడు వేరు, దేవుడు వేరు కాదు. ఇప్పుడు మీకు సంశయాలు ఎందుకు కలుగుతున్నాయంటే హృదయాన్ని ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడో స్థూల వస్తువుగా చూడాలనుకుంటున్నావు, అంచేది మీకు పనిమిట్లు గురించి తెలుస్తున్నాను అడుగుతున్నావు, మరి డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు భగవాన్. అంటే ఆ హృదయాన్ని దానికి రూపం లేదు, దానికి ఆకారం లేదు, ఆ నేననే నీ లోపల హృదయం నేననే తలంపుడు నీ లోపల నుంచి వస్తుంది, ఆ సెంటర్ నీకు కనపడటం లేదు, నీకు అనుభవం లేదు, ఆయన ఇంకా మాత్రం తెలియదు, లేదని మీరు నువ్వు చెప్పలేవు, ఏ సెంటర్ నుంచి రావాలి కదా, అది లేదని నువ్వు చెప్పలేవు, అది దాన్ని స్థూలంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అది దాన్ని స్థూలంగా ఉందని ఆ సెంటర్ నువ్వు అది స్థూలంగా ఉంది అనుకో, అది సూక్ష్మాది సూక్ష్మమైనది, అది ఎలా ఉంటుంది సూక్ష్మాది సూక్ష్మమైంది. అసలు ఇంకోటి ఆత్మ మాట ఎదురైంది, దేవుడి మాట ఎదురైంది, మామూలుగా మనం ఏదైనా పుస్తకం చదివితే స్థూల బుద్ధి మాటకు అందులో ఉంది ఏంటో తెలియదు వాడు, అంటే బుద్ధిలో ఎంత సూక్ష్మత ఉందో ఎంత సూక్ష్మ బుద్ధి ఉంటే అంత సూక్ష్మ విషయం వాడికి అర్థం, స్థూల బుద్ధి ఉన్న వాడికి వాడికి చదివినా అది గ్రహింపు శక్తి ఉండదు, బుద్ధి సూక్ష్మత ఉన్న వాడికి వెంటనే గ్రహిస్తాడు. స్థూల బుద్ధి వాడు దేవుడి భాషలో వెతుకుతాడు, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు ఆ బుద్ధి యొక్క కేంద్రాన్ని వెతుకుతాడు. అంటే స్థూలంగా లేదు, ఆ స్థూలంగా ఉందేమో దానికి ఆకారం ఉందేమో అనుకుంటున్నాం. దానికి ఆకారం లేదు, దానికి ఆకారం లేదు, దానికి ఆకారం లేకపోయినది ఉంది, కానీ నాకు ఆకారం ఉందేమో నువ్వు అనుకుంటున్నావు, అంచేది పొరపాటు ప్రారంభం అవుతుంది. జీవుడు చేసే తప్పు దేవుడు చేయడు, జీవుడు చేసే తప్పు దేవుడు చేయడు. అంటే జీవుడు దేహంలో ప్రవేశిస్తే ఆ దేహానికి పరిమితమై ఉంటాడు, దేవునితో దానితో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు. దేవుడు కూడా దేహంలో ప్రవేశించవచ్చు, దేవుడు దేహంతో పరిమితమై ఉండడు. జీవుడు చేసిన తప్పు ఆ దేవుడు చేయడు. ఏం చేత వాడికి తెలుసుని వీడికి తెలియదు. ఇప్పుడు వాడు అర్జునుడితో మాట చెప్పాడు, అర్జున నీకు అనేది పూర్వజన్మలో గడిచిపోయింది, నాకు అనేది పూర్వజన్మలో గడిచిపోయింది, కానీ నీకు నాకు ఒకటే తేడా అన్నాడు. శవాలను నేను మోసావు, శవాలను నేను మోసాను, నాకు చాలా జన్మలు గడిచిపోయినాయి, నీకు చాలా జన్మలు గడిచిపోయినాయి, కానీ తేడా ఒకటే అన్నాడు. ఆ జన్మలన్నీ నాకు తెలుసు, నీకు మట్టుకు ఆ జన్మలన్నీ నీకు తెలియదు. తెలియటం తెలియకపోవటం ఒకటే తేడా, కానీ శవాలు నువ్వు మోసావు నేను మోసాను అన్నాడు. అవతారం ఎటుండదో కానండి, వాడు ఎప్పుడు ఏడవలేదన్నాడు. ఏది జరిగింది అవతారం కూడా స్నగ్నం చేసింది, అది ఏడవటం ఎడవటం, వాడు ఎప్పుడు నవ్వటం, అది ఇంకో ఏడు చచ్చిపోయిన నవ్వటం, ఏదో ఏడు చచ్చిపోయిన నవ్వటం, వీటిని నవ్వటం, చివరికి వాడు బతనవేళ ఎవడో పోయేవాడు పుట్టినప్పుడు కూడా అప్పుడే నవ్వటం అండి. మనకేమి పుట్టినప్పుడు ఏడిపే, బతికినప్పుడు ఏడిపే, చచ్చిపోయినప్పుడు ఏడిపే, ఏడిపే ఏక ఏడిపే మనకి ఆయనకి ఏక సంతోషం. కృష్ణుడు కావలసిన వాళ్ళు కూడా కలిసిపోయి అప్పుడు కూడా నవ్వటం మరి, అదే నవ్వటం మనకి ఉంది. అది ముందు దుఃఖపడవలసిన పని లేదు మనకి, కానీ అది తెలివికి దుఃఖపడుతున్నావు అంటాడు వాడు. నేను తెలివికి ఉండే కాబట్టి అంటే దుఃఖపడుతున్నావు అంటుండదు, అంటే అది తెలుస్తాను కాబట్టి ఆమె దుఃఖపడుతుంది. పుట్టినవాడు చనిపోతాడు, పుట్టినవాడు చనిపోవడం అంత కాదు, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే కాదు. కృష్ణుడు జరాసంగుడు వాళ్ళు పరిగొచ్చే పారిపోయారు, ఆ పారిపోయినప్పుడు కూడా నవ్వుతూ పారిపోతుంది. కొంతమంది శక్తుడు తరిగొచ్చారని కృష్ణుడు, కృష్ణుడు ఈ నది నుంచి పారిపోయి ద్వారక మకాం మార్చేశాడని, ఆ పారిపోవడం కూడా నవ్వుతూ పారిపోతుంది. అదే శత్రువుల చేత ఓడిపోతున్నాం, ప్రజలందరి చేత మనం సిద్ధి పొందుతామో. ఇది దేవుడు, కృష్ణుని అందరూ దేవుడు అనుకుంటున్నారు. ఈ జరాసంగుడు తరుగుకు రావడం ఏంటి, దేవుడు పారిపోవడం ఏంటి, మనకి ఇంతకంటే అవమానం ఏంటని ప్రజలు అనుకుంటారని గొడవ లేదు. ఆ పారిపోవడం కూడా నవ్వుతూ పారిపోతుంది. ఇంకొక కారణం అది దేహబుద్ధుడు. ఆ పారిపోయి ఎవరో దేహం పారిపోతాం, అది ఎవరో దేవుడే. అది పారిపోయి ఎవరు దేహం పారి, ఆ దేహం యొక్క చలనాన్ని తన మీద ఆరోపించుకోవటం లేదు. దేహబుద్ధుని వాడు దేహం యొక్క చలనాన్ని తన మీద ఆరోపించుకుంటాడు, దేహబుద్ధి నశించిన వాడు దేహం యొక్క చలనాన్ని తన మీద ఆరోపించకూడదు. దేహబుద్ధుని వాడు దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని అనుకుంటాడు, దేహం మరణించినప్పుడు కూడా దేహబుద్ధి లేని వాడు నేను మరణించిన లేదన్న సంగతి ఆవిడకు తెలుస్తూ ఉంటుంది. అంటే అప్పుడు కూడా వాడికి సంతోషం. ఇప్పుడు ముఖ్యది ఏమంటే దేహం యొక్క గతిని, దేహం యొక్క చలనాన్ని దేహ బుద్ధి లేని వాడికి ఎప్పుడు అడుగుతాడు, వాడు ఆరోపించుకోడు, ఐడెంటిఫికేషన్ వాడికి ఉండదు. అంటే జీవం ఇచ్చినప్పుడు సంతోషం ఉండదు, అపజయం కలిగినప్పుడు వాడికి అది దుఃఖం. ఏం చేయడం, వాడు బంధువాళ్ళకి అతీతడు. అసలు నిజం అసలు చచ్చిన బంధువాళ్ళకి అతీతంగా ఉంది. మీ మనస్సుకి ఏదైనా చేపలు వస్తానంటే అది బయటికి ఉండే దానికి కేంద్రం, అంటే దేహమే సెంటర్. ఏ సెంటర్? ఈ దేహమే సెంటర్. అంటే మన మనసు చెడిస్తానంటే అది నీ దేహ బుద్ధి ఉన్నట్టే గుర్తు. హృదయము ఊహ కాదు, హృదయము నీ తలంపు కాదు. నీ ప్రపంచము ఒక తలంపు, దేహము ఓ తలంపు, ఇష్టము ఓ తలంపు, అయిష్టము ఓ తలంపు, క్రోధము ఓ తలంపు, రాగము ఓ తలంపు, భయము ఓ తలంపు. నేను చనిపోతున్నాను అనుకుంటాడు చనిపోయాడు, దేహం చనిపోయాడు ఏమనుకుంటాం, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అది కూడా చావు కూడా నిజం కావచ్చు, చావు కూడా నిజం కావచ్చు, అది కూడా ఓ తలంపు. కానీ హృదయం మొదటి తలంపు కాదు, అందరికీ తల దేహం ఉంది కదా, ఈ దేహం కూడా తలంపే, ఈ దేహం కూడా తలంపు. ఎందుకంటే గాఢ నిండంలో నీకు దేహం ఉన్నా ఉన్నట్టు నీకు తెలియదు, తలంపు వచ్చాక నీకు తెలుస్తాను. చావే కాదు, దేహం కూడా ఒక తలంపు, చావు కూడా ఒక తలంపు, చచ్చిపోవడం కూడా నిజం కాదు, అది కూడా ఒక తలంపు. అదే దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నీకు అనిపిస్తుంది, అనిపించడం కూడా ఒక తలంపే. అంటే హృదయం తప్పించి ఆ నేకండి పూర్తి తప్పించి అసోసత్యం తప్పించి దేహం తప్పించి నేకైనా కూడా ఆ తలంపు, నీ దుఃఖం కూడా ఒక తలంపు, నీ గర్వం కూడా ఒక తలంపు. ఒకసారి మీకు కూడా గర్వం ఇస్తూ ఉంటుంది, వస్తాను ఎవరైనా పొగిడారనుకోండి, నేను ఏదైనా పద్యాలు రాశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు? గర్వం వస్తుంది. అది కూడా కోపాలం. మీకు ఎప్పుడు డిప్రెషన్ వస్తుంది, ఎవరైనా తింటారనుకోండి, మీకు ఎవరైనా తిట్టుకోశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు? డిప్రెషన్ వస్తుంది, అప్పుడు దుఃఖం వస్తుంది. అది కూడా ఆ తరంతే. కొంతమంది వాళ్ళకంటే మనం తక్కువ స్థాయిలో ఉన్నాం అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు కదా, శ్వాసలు అదే అతని మీద శ్వాసలు ఉండదు తినచ్చు. అది కూడా ఒక అలంతే. కొంతమంది కంటే నేను ఎక్కువగా ఉన్నాను అలా కంపారిటివ్గా చేసుకుంటారు ఆ రూపాయలు చూసుకుని. అది కూడా ఒక అలంతే. అది తలంతే, ఇది తలంతే, అన్ని తలంతే. కానీ ఈ నేను అనే బుద్ధికి కేంద్రంగా ఉన్న హృదయం మటుకి తలంపు కాదు. ఏంటంటే మీకు తలంపులు లేనప్పుడు కూడా గాఢ నిద్రలో కూడా అది ఉంది. గాఢ నిద్రలో కూడా అది ఉంది. నీ హృదయం మటుకి నువ్వు కాదు, నీ హృదయం మటుకి నీ తలంపు, నీ తలంపుకి పరిమితమై అది గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో నీకు లేని ఎవరు చెప్పరు, అదే హృదయం. నువ్వు బాగా అర్థం చేసుకోండి. సైంటిఫిక్ చాలా మోస్ట్ సైంటిఫిక్గా చెప్తున్నాడు, సింపుల్గా చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు, సైంటిఫిక్గా చెప్తున్నాడు. అక్కడ ఇప్పుడు గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, నువ్వు గాఢ నిద్రలో ఎలా ఉన్నావు, హృదయంగానే ఉన్నావు. గాఢ నిద్రలో నేను లేని ఎవరు చెప్పడు, గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు, హృదయంగా ఉన్నావు. కానీ అది నువ్వనుకుంటున్నావు, గాఢ నిద్ర ఏమో నిజం కావాలనుకుంటున్నావు, నిరుకు నిజం అనుకుంటున్నావు, నీ శవం నిజం అనుకుంటున్నావు, నువ్వు సావటం నిజం అనుకుంటున్నావు, నీ లోకం నిజం అనుకుంటున్నావు. ఇదంతా నిజం అలా దానికి ఎందుకు కనిపిస్తానంటే నిజం కాదు, నీ నేను నిజం అనుకుంటున్నావు కాబట్టి నీ చిన్న తప్పు వల్ల ఎన్నో పొరపాట్లు వస్తున్నాయి. ఏం టీచింగ్, అద్భుతమైన టీచింగ్. చేసింది మనం చిన్న తప్పు, మనం చేసింది చాలా చిన్న తప్పు. శిక్ష చూస్తే పెద్ద శిక్ష పడిపోతుంది. మనం చేసింది రూపాయి దొంగతనమే, కానీ శిక్ష మటు నిరుశిక్ష చేసేసారండి మనకి. నిరుశిక్ష కాకపోతే ఏంటి, నువ్వు నీ హృదయంలో ఉన్న ఆనందం జరుగుతుంది లేదంటే అది నిరుశిక్ష. అంతటా ఏం కావాలి, నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న ఆనందం, నీ హృదయంలోని దేవుని నీకు తెలియటం లేదు కదా. ఆ తెలియకపోవటమే ఇంక హత్య. ఆ తెలియకపోవటం అంటే నువ్వు హత్య చేసుకుంటున్నావు అనమాట. ఆ తెలియకపోతే హత్య అంటే ఆత్మహత్య. ఆత్మ మనం తెలియకపోవటమే హత్య, ఆత్మహత్య. భగవాన్ ఎలా చెప్తున్నాడు చూడండి, ఇలా అర్థం చేసుకోండి. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, గాఢ నిద్రలో నీకు లేనని ఎవరైనా చెప్తారు, అవి ఎలా ఉన్నావు, హృదయంగా ఉన్నావు. అంటే తలంపులు లేనప్పుడు కూడా ఉంది, తలంపులు లేనప్పుడు కూడా అది ఉంది. అయితే నువ్వు ఏమనుకుంటున్నావు అది అబద్ధం అనుకుంటున్నావు. ఏ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు చూసావు, అది అబద్ధం అనుకుంటున్నావు. ఈ నీ శరీరం ఒకటి, ఈ లోకం ఒకటి. నేను శరీరానికి సంబంధించిన స్నేహితుడు లేదు, ప్రతి మనిషికి ఏదో పట్ట ఉంది, ఆ పట్టకు సంబంధించిన వృత్తి ఏదో ఉంటుంది, ఆ వృత్తిని ఎలా అనిపిస్తున్నట్టు అడిగే వృత్తి నిజం అనిపిస్తుంది, ఆ పట్ట నిజం అనిపిస్తుంది, ఆ శరీరమే నిజం అనిపిస్తుంది, లోకమే నిజం అనిపిస్తుంది. నిజము కానికి నిజములాగా నీకు ఎందుకు అనిపిస్తానంటే ఏదైతే దేవబుద్ధిని చూసావు, నేననే బుద్ధి నీకు ఉంది కదా, ఆ నేననే బుద్ధి నిజం కాదు కాబట్టి నిజం కాని గొడవలని నిజములాగా నీకు అనుభవించి వేస్తుంది అంటున్నాడు. ఇది లాగిక్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మన అనుభవాలు నిద్ర అబద్ధం అనుకుంటున్నాం, మెరుకోవాలి నిజం అనుకుంటున్నాం, దేవుడు అబద్ధం అనుకుంటున్నాం, ప్రపంచం నిజం అనుకుంటున్నాం. అలా అనుకోవడానికి కారణం ఏమిటంటే అది రోగం ఉన్నప్పుడు కారణం ఉంటుంది, ఆ కారణం నీకు తెలిస్తే రోగం కూడా తగ్గుతుంది. అలాగే నీకు దుఃఖం ఉంటే దుఃఖానికి కారణం ఉంటుంది, ఆ కారణం పోతే దుఃఖం కూడా పోతుంది. అది ఇక్కడ లాజిక్ ఏంటంటే నీకు మెడుకు నిజం అనిపిస్తాను, గాడి నిద్రలో నువ్వు ఉన్నావు కానీ నిజం కింద నీకు అనిపించడం లేదు. మెరుకు నిజం అనిపిస్తాను, ఈ శరీరం నిజం అనిపిస్తుంది, లోకము నిజం అనిపిస్తుంది, నిజం కానీ నిజంలాగా నీకు ఎందుకు అనిపిస్తుంది. నేనైతే నీకు నేను లేనంటున్నా, నేనే బుద్ధి నీకు గాఢ నిద్ర లేదు. గాఢ నిద్రలోంచి మెరుకులోకి వచ్చాక నేనే బుద్ధి వస్తుంది. ఆ నేననే బుద్ధిని ఏమనుకుంటున్నావు అది నిజం కాదు, నేననే బుద్ధి. ఆ నేననే బుద్ధి నిజమైతే గాఢ నిద్రలో కూడా అది ఉండాలి, గాఢ నిద్రలో కూడా అది ఉండాలి. కానీ ఆ నేననే బుద్ధి వచ్చాక నీకేమొస్తుంది, దేహం వస్తుంది, లోకం వస్తుంది, చావు వస్తుంది, పుట్టుక వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది, స్వర్గం మరి స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, అన్ని వస్తున్నాయి కదండి. చాలా ఇదే సంసారం అంటే అన్ని వచ్చేస్తున్నాయి. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, చావటం పుట్టడం సంసారం. ఏమి అంటే దేహం నిజము, లోకము నిజము, నిరుకం నిజము, నిద్ర మటుకు అబద్ధము అని నేను ఏది అనిపిస్తానంటే ఈ నేను అనే బుద్ధి అంటే ఈ బాడీ బౌండ్ ఐ అంటే దేహరకమైన నేనే నీకు నిజమ కాని నిరుకుని, నిజం కాని ప్రపంచాన్ని నిజములాగా నీ చేత అనిపింపజేస్తాను. లోకం సత్యమా అసత్యమా అన్నారు భగవాన్ అడిగారు. భగవాన్ సమాధానాలు ఆయన బరువు ఏం లేదు, ఆయన పుణ్యతని అలవాటు లేదండి. బరువు మీరు ఏం పనిముట్టు చూసుకునండి, ఆ పనిముట్టు ఎంతవరకు కావాలంటే ఉపయోగించే పత్రం మీరు పొట్టేస్తారని మాత్రం ఉండదు. ఉపనిషత్తులు కథ ఉపనిషత్తులు ఉంది, బృదారం ఉపనిషత్తులు, భగవద్గీతలో రెండో అధ్యాయంలో 18 శ్లోకంలో 2 పాపంలో ఇలా ఉంది. కలకలో మీరు ఈ మాతడాలు అందరూ ఇటువంటి వారంటే గాడిది మంచి గమ్మం చక్కలు మార్చుకున్నట్టు నూటానికి పనికొస్తుంది, కానీ దాన్ని వాసన అనుభవించదు. ఏది ఆ గాడిద నీటి ఏం మాస్తుంది, మంచి గంధం చక్కలు మాస్తుంది, కానీ దాని వాసన మీద అయ్యో మంచి గంధం చక్కలు ఇంత వాసన వస్తాను, కానీ వాసన మీద గాడి అనుభవించదు. చాలామంది పండితులు అంటే ఇంకా ఆ గాడిద మోసుకుంటే మోసుకు వస్తూ ఉంటారు మన దగ్గరికి, ఆ లోపల ఏమైనా అది జరిగింది. ఇంకా అహం విశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాతృత ప్రాణాపాన సమాయుక్త ప్రజాంగం చతుర్విధం, ఆ శ్లోకాలు మూసుకొస్తుంది. అన్ని ఏముంది అని ఇది మాతకే ఒకసారి భగవాన్ దగ్గర ఎవరు యాగం చదువుతున్నాడు. ఆ పక్క ఇద్దరు పండితులే, ఆ పక్కన పండితులు ఉన్నాయండి, అది యాగం చదువుతున్నాడండి, వాడి చదివి వాడికే తెలియదు లేదని కానీ నాకు తెలుస్తాను. అది చదవడం చదువుతున్నాడు కానీ వాడు చదివి వాడికే తెలియట్లేదు. అది భగవాన్ ఏమన్నాడంటే ఆ భగవాన్లో నా సూక్ష్మ బుద్ధి చూడండి, వాడు చదివే పని చేస్తాడు, నువ్వు అర్థం చేసుకునే పని చేయరా అన్నాడు. అదే పని చేస్తాడు, పోనీ చదివే పని అయితే ఆడు చేస్తున్నాడు, ఆడికి అర్థం అవుతున్నాడు నీ బాలంటే, పోనీ అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. ఆడు జాతకాలు అంటున్నావు కదా, ఆ జాతకం లేదు నువ్వు చెయ్యిపోయి అర్థం చేసుకునే పని నువ్వు చెయ్యి. అంటే ఏంటి భగవానికి మాత పని అనేది ఇష్టం ఉండదు. అసలే ఈ బరువు మెరుగవబోతున్నాం, మామూలు సంసార బరువు మెరుగవబోతుంది, నీ పుస్తకాల బరువు ఎందుకున్నాను ఉద్దేశం, అదో మాత. అది ఏంటండి అది మాత అంటే నేను ఈ కొటేషన్స్ అంటే అందులో ఈ పశ్చిమలో ఉంది ఆ పశ్చిమలో ఉంది అని చెప్పి అలవాటు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తీసి చెప్పాను, ఆయన ఎక్స్పీరియన్స్లో తీసి ఇవ్వటం నేను అనే బుద్ధి కంటే బయట నుంచి వస్తాను అనుకో, లోపల నుంచి రావటం లేదు అనుకోండి, గురువు ఏం చేస్తాడంటే పలానా చూడండి ఆ చెట్టు కొమ్మల నుంచి వస్తానని చూసుకొని మనం చూపిస్తాడు, చేస్తే నుంచి వచ్చి బయట నుంచి వస్తాడు, కానీ బయట నుంచి రావటం లేదు, అది లోపల నుంచే వస్తుంది. లోపల నుంచి వస్తాడు ఒక ఆకారం ఏం చేస్తాడు, ఇన్స్ట్రుమెంట్కి దొరుకుతుంది, అది దానికి ఆకారం లేదు కాబట్టి ఇన్స్ట్రుమెంట్కి దొరకదు, అది కామన్ సెన్స్ మోక్ష. అది ఏదైనా ఒక ఆకారం లేని వస్తుంటే ఈ ఇన్స్ట్రుమెంట్కి దొరుకుతుంది, దానికి ఫారం లేదు, అది ఫారంలెస్, ఫారంలెస్ కాదని ఒక లేదంటానికి ఇది లేదు, బాగా అర్థం చేసుకోలేదు. ఫార్ములస్ ఫార్ములస్ కాబట్టి లేదు అనటానికి మీకు ఏం లేదు. ఇప్పుడు కరెంట్ మన కళ్ళ కనిపిస్తుంది, ఇది లేదంటుంది. లోకము సత్యమా అసత్యమా ఒకరు అడిగారు, అంటే భగవాన్ సత్యము అని చెప్పలేదు, అసత్యమని చెప్పలేదు. అని ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు నేను నేను అంటున్నావు, నువ్వు నేను నేను అంటున్నావు, అది ఎంత సత్యమని, లోకం కూడా అంతే సత్యం. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న, ఉన్నాడు అని చెప్పలేదు, లేడని చెప్పలేదు. ఇటువంటి వివాదాలు లేదు, గౌతమ బుద్ధి ఒకరు రమణ మహర్షి వీళ్ళిద్దరూ రాలేదు ఇటువంటి పీచుల్లో. అంటే కలియుగంలో కలహాలు ఎక్కువని, అసలు మనం మంచిగా మాట్లాడినా ప్రేమగా మాట్లాడినా కానీ కలహాలు పెట్టేవాళ్ళు ఉంటారు. గర్భించండి మనం సౌర గురించి మాట్లాడినా మన సౌర గురించి అర్థం చేసుకుని స్టేషన్ లేకపోతే అది కలహంతో మారిపోతుంది. అంటే కలియుగంలో మనుషులు కలహా ప్రియులని, అక్కడ కొంతమంది మాట్లాడుకునే పోట్లాడతారు, మాట మళ్ళీ పెట్టేది పోట్లాడినట్టు ఉంటుంది. అంటే మాటలు ఆ సుచిత్రం సంస్కారం ఉండదు. అంటే కృష్ణుడు గోపల ఏం చెప్తుంటే వాక్కు తపస్సు నేర్చుకుని అన్నాడు, మీరు ఎవరైనా మాట్లాడుతుంటే ఇతరులకు శాంతి సుఖం కలగజేసేలా ఉండాలి, అది మీకు సుఖం కలగజేయాలి, ఎవరి మనిషికి సుఖం కలగజేయాలి, అది మితంగా ఉండాలి, జతంగా ఉండాలి, ఇతరులకు శ్రేయస్సు కలిగేలా ఉండాలి. ఆ మాట ఇతరులకు ఏదైనా దుఃఖం ఉంటే పొంగు ఉంటే ఏదైనా ఆవేదన ఉంటే చల్లబరచాలి, అంటే అంతరించడం తేలిక చల్లార్చడం కష్టం, ఆ మనిషికి శాంతి కలిగేలా ఉండాలి నీ మాట. ఏమంటే ఆ సందర్భం లేకుండా ఔచిత్యం లేకుండా అది మనం మాట్లాడకూడదు. అంటే వాక్కు తపస్సు మీరు ప్రాక్టీస్ చేయండి అని భగవద్గీతలో చెప్తాడు. అంటే వాక్కు తపస్సు కనుక మనం ప్రాక్టీస్ చేస్తే వాక్కు తపస్సు కూడా మనకి బ్రహ్మానుభవం కలగడానికి బ్రాహ్మణ స్థితిని అలంకరించడానికి అది సహకరిస్తుంది. మనకి దేవుడు సత్యమా, దేవుడు అసత్యమా, లోకము సత్యమా, లోకము అసత్యం అంటే వివాదాలలోకి దిగలేదు. అంటే గౌతమ బుద్ధుని రమణ మహర్షిని ఏమంటారంటే కొంతమంది వాళ్ళు నాస్తికులే, ముసుగు వేసుకున్న నాస్తికులు అంటారు. వాళ్ళు నాస్తికులే కానీ నాస్తికుల కింద లోకానికి కనపడకుండా ముసుగు వేసుకున్నారు అంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఇది కాదు, నీకు శాంతి లేనప్పుడు, నీకు సుఖం లేనప్పుడు, నీకు ఆనందం లేనప్పుడు దేవుడు ఉన్నాడంటే ఉంది, వాడు లేడంటే ఉంది, అంటే దేవునితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీ హృదయంలోకి శాంతిలోకి ఆ సుఖంలోకి ఆనంద సముద్రంలోకి ఆ సుఖ సముద్రంలోకి డైరెక్ట్ గా దేవుని మధ్యవర్తిగా ఉపయోగం దేవుని మధ్యవర్తిగా పెట్టకుండా నేను డైరెక్ట్ గా సుఖ సంబంధంలో నేను తీసుకుని దేవుని ప్రవేశపెట్టడం కోసం ఒక గౌతమ బుద్ధుడు ఒకడు రమణ మహర్షి ఎక్కువ ఉపయోగించారు. వాళ్ళ మహిళలకు కానీ ఇంట్లో ఏమి ప్రాముఖ్యత ఎవరేది బుద్ధం మనుషులు గౌతమ బుద్ధుడు అసలు భాష దగ్గర మహిళలకు ఏం ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏంటంటే మనసు ఎంత లేదు మహిళలు కూడా అనుకోలేదు. స్వామి వివేకానంద దుఃఖులు మాట్లాడి మహిళల వల్ల దేశం పాడైపోయిందని అంటే కష్టపడి పని చేసుకోవడం మానేసి ఏదో మహిళ అయిపోతే మనం వచ్చేస్తున్నానని ఇటువంటి స్వామర్పణానికి దేశాన్ని అలవాటు చూశారు. అంటే కష్టం మీద పని మీద గౌరవం చెడగొడుతున్నారు. ఏ పదం ఉంది ఆ పదంలోకి మీకు నీళ్ళు వచ్చేస్తాను ఏది దానివల్ల మీరు పొందేది మీకు దుఃఖం నశించిందా లేకపోతే మీకు అజ్ఞానం నశించిందా మీ చైతన్య స్థాయి ఏమైనా పెరిగిందా మీ అలవాట్లో ఏమైనా మార్పులు వచ్చిందా లేకపోతే మీరు బాగుపడ్డారా దానివల్ల అలా దగ్గరలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి దానివల్ల మీరు ఏమైనా బాగుపడ్డారు ఇది స్వామి గౌడు అది ఒక చెట్టు మాట్లాడేస్తుంది అలా కాల చెట్టు మాట్లాడేస్తాం కానీ ఏంటి విశేషం అదే మతం అనుకోవటం అదే దేవుడు అనుకోవటం ఇప్పుడు మాట్లాడేసిన తాడు చెట్టు నీదేమైనా జ్ఞానం వచ్చిందా నీదేమైనా దుఃఖం నశించిందా నీదేమైనా చైతన్య స్థాయి పెరిగిందా ఏంటి దీనివల్ల ఇదే నిశ్చితమైన అనవసరం దీనివల్ల వచ్చి కలిసి వచ్చి ఏదో తాత్కాలికంగా పెడితే ఎన్నో ఆకర్షణలు ఉపయోగపడతాయి కానీ అట్రాక్షన్స్ కానీ మీ మూలంలో మటుకు మీ అహంవృత్తి నశించకుండా మీకు మీ చైతన్య స్థాయి పెరగకుండా మీ జ్ఞానం కాలేదు చమత్కార మీ జ్ఞానం కాలేదు మహిళల వల్ల మీ జ్ఞానం కాలేదు. అంటే ఇటువంటి గొడవలతో సంబంధం లేకుండా ఇటువంటి ప్రక్రియతో సంబంధం లేకుండా డైరెక్ట్గా నేను ఈ సోర్స్లో నేను పంపడానికి గౌతమ బుద్ధుడు ఎక్కువ ప్రయత్నం చేశాడు. బాగా చీకట్లో నేను ఉన్నప్పుడు ఎవరైనా వెలుపలు చూపించారనుకోండి మనకు అది ఎలా ఉంటుంది. అంటే నేను బాగా చీకట్లో ఉన్నామనుకోండి దారి తిరుగుతుంది అనుకున్నప్పుడు వెలుపలు చూపించారనుకోండి అది వెలుపలు చూపించిన పట్ల మనకు ఎలా ఉంటుంది. అలాగే గౌతమ బుద్ధుడు కూడా లైట్ అది వేరే ఉంటారు. అదే మీ బ్రహ్మాండం పొందడం కోసం హేతువాదాన్ని విడిచిపెట్టక్కర్లేదు కామన్ సెన్స్ విడిచిపెట్టక్కర్లేదు. మీకు ఏది కావాలో మధ్యవర్తులతో పని లేకుండా డైరెక్ట్ గురించి అక్కడికి పంపడానికి చూశాడు బుద్ధుడు ఒకడు రమణాచార్యుడు ఒకడు గంగాన్ని మీకు చూపిస్తూ ఆ గమ్యం వైపు నేను ఆకర్షింపజేసి ఆ గమ్యకి ఇంపార్టెన్స్ మీరు చెబుతూ దాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు వాడు బుద్ధుడు. అంటే గమ్యాన్ని చూపిస్తూ మీ చేత నడిపిస్తే ఆ గమ్యకి ఇంపార్టెన్స్ చెబుతూ అందులో స్వీట్నెస్ చెబుతూ మీ చేత కనుక నడిపిస్తే మీరు నడుస్తూనే నడవడానికి మీరు మంచి తయర ఎవరు కాబట్టి నిర్గం లోహ కాదు అది మీ తలంపు కాదు మీ బాడీ ఇస్సెల్ఫ్ తాట శరీరం కూడా తలంపే కానీ హృదయం మటుకు అది తలంపు కాదు. అంటే నీ శరీరం లేనప్పుడు నీకు తలంపులు లేనప్పుడు నీ దేవబుద్ధి లేనప్పుడు నీకు లోకము లేనప్పుడు దేవుడి గొడవ లేనప్పుడు ఆ క్రియేటర్ గొడవ లేనప్పుడు క్రియేషన్ గొడవ లేనప్పుడు కూడా అది నీ తలంపులతో నీ ఊహలతో నీ సంకల్పాలతో నీ ఇమాజినేషన్తో సంబంధం లేకుండా ఆది తీరుగా అలాగే ఉంది అది కాదు. నీకు తలంపు ఉన్నప్పుడు అది ఉంది తలంపు లేనప్పుడు అది ఉంది చింపేస్తే భోజనం కలదు నువ్వు చింపేస్తే భోజనం కాదు దాన్ని ఎగ్జిస్టెన్స్ నువ్వు అంగీకరించుకుంటు మాత్రం చదువు లేకుండా పోదు ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు. కృష్ణుడు సుప్రీంకోర్టు జడ్జి నుంచి చెప్పాడు ఇక్కడ ఈ మధ్యన ఒక హైకోర్టు జడ్జి గారు మాట్లాడారు నా దగ్గర ఆ భగవద్గీత నాకు చదవాలనిపించడం అన్నారు నా జడ్జి గారు ఎందుకన్నా నేను వారు చెప్పిందే మళ్ళీ చెబుతూ ఉంటాడంటే దేవుడు అంటున్నారు మళ్ళీ చెప్పిందే చెబుతాడు ఇంకా కృష్ణుడు దేవుడు అంటున్నారు మళ్ళీ చెప్పిందే చెబుతుంటాడు అది చెప్పిందే చెబుతాం కదా ఒకసారి ప్రజెంటేషన్ మార్చి మీ బుర్ర పట్టడం కోసం అది జిస్తదే ఆ ప్రజెంటేషన్ మార్చి ఉదాహరణ మార్చి ఒకటి చెప్తా ఉంటాడు ఒక అన్ని చెప్పరు కొన్ని నిమిషాలు రిపీటెడ్ ఎందుకు చెబుతుంటే మీ బుద్ధికి పట్టడం కోసం కృష్ణుడు ఎన్నిసార్లు చెప్తున్నాను ఆ బుద్ధికి పట్టడం లేదు అని సమయంలో జడ్జి గారు తెలియడం లేదు కానీ వాళ్ళు 10 సార్లు చెప్పారంటాడు ఇప్పుడు కృష్ణుడు ఎన్నిసార్లు చెప్పినా మా బుద్ధికి పట్టడం లేదని బాధ ఇది లేదు వాడు ఎన్నిసార్లు చెప్పాలండి ఒక అధ్యాయంలో చెప్పాడు కదా నాలుగో చెప్తాడు మళ్ళీ ఎత్తుకుంటాడు ఏంటంటాడు అంటే వాడు ఎన్నిసార్లు చెబుతున్నాడని కూడా ఇన్ని ఆరో ఆరోపిస్తున్నాడు కానీ ఎన్నిసార్లు చెప్పినా మన బుద్ధికి మనం బుర్రక అందటం లేదని సంగతి నీకు తెలియట్లేదు. అష్టావక్తులు జనక మహారాజ్ సభకొచ్చు అష్ట వంకరంతో ఉన్నాడు ఆయన చూడగానే జనక మహారాజు ఆస్థానంలో ఉన్న మంత్రులందరూ ఒక్కసారి నవ్వారట అంటే అన్ని వంకరంతో ఉన్నాడు అష్టావక్తులు వీళ్ళందరం అయితే ఆరు నవ్వేటట్లు ఏంటండి అష్టావక్తులు కూడా నవ్వేటట్లు జనక మహారాజుకి ఆశ్చర్యం ఇస్తుందండి ఏమయ్యా నేను చూసాను నవ్వారనుకో ఆయన చూసి నిన్న అవుతున్నారు ఏంటన్నారట్టు ఎవరండి అష్టావక్తులు ఎవరు జనక మహారాజు అప్పుడు జనక మహారాజుతో అష్టావక్తులు చెప్పి ఇటువంటి మూర్తిని దగ్గర పెట్టుకుని పరిపాలన ఎలా చేస్తానో నాకు నవ్వచ్చు అన్నారు ఇటువంటి మూర్తులు ఇటువంటి మూర్త మంత్రులు ఉండన్నాయి. మీ మంత్రులు శుద్ధమూర్తులు వాళ్ళు అది మూర్తులని సంగతి తెలుస్తుంది. అంటే శరీరాన్ని చేస్తున్నారు కానీ తత్వాన్ని చేస్తున్నారు వాళ్ళు అది మూర్తులని తెలుస్తుంది. మీకు చర్మదృష్టి ఆత్మదృష్టి ఏం లేదు, చర్మదృష్టిని వాళ్ళు చెందాలరు. అయితే వాళ్ళు ఇటువంటి మూర్తిని నువ్వు కూడా పెట్టుకుని అండి ఇంకా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావంటే నాకు నవ్వు వస్తుంది. అంటే నేను నవ్వాను అన్నారు. ఇంక వీళ్ళందరికీ నవ్వు ఆగిపోయిందట. ఎవరైనా మినిస్టర్లు అందరూ ఒకసారి నవ్వు ఆగిపోయిందట. కేసుగా ఉన్నట్టు వీళ్ళందరూ ఎంత మూర్తిగా తెలుస్తాం కదా, ఇటువంటి ఇటువంటి మూర్తిని దగ్గర పెట్టుకుని మీరు ఏం చేస్తున్నాను దేశాన్ని అన్నారట. అంటే వాడు చూడవలసిన దేహాన్ని అంటే జ్ఞానం లేదని తెలుస్తాం కదా, ఈ జ్ఞానం లేని వాళ్ళని కూడా పెట్టుకుని మేము పరిపాలన చేయటం నువ్వు అది మూర్తులని కానీ స్పష్టంగా తెలుస్తాను. ఈ మూర్తిని కోరవేసుకుని నేను ఊరేగించి వీళ్ళ దగ్గర నువ్వు పరిపాలన చేస్తున్నావా అన్నాడు ఈ జనకు. నేను సలహా నీకు ఈ జ్ఞానం లేని వాళ్ళు సలహా ఇచ్చుకుని మీరు దేశాన్ని రూల్ చేస్తున్నావని అష్టావుట్లేడు వేయచ్చు. రోజు కూడా ఉపాసనకి కేంద్రమే. ఈ ఉదయాన్ని కూడా ధ్యానం చేయొచ్చు, ఉదయాన్ని కూడా ధ్యానం చేయొచ్చు, ఉపాసన చేయొచ్చు. అయితే డైరెక్ట్గా హృదయాన్ని ఆత్మని ధ్యానం చేయడం కష్టం. ఇప్పుడు ఆత్మని ధ్యానం చేయండి, ఆత్మని ధ్యానం చేయండి, మనకు రూపము లేదు నామం లేదు. ఆ హృదయం ఏంటో ఫార్ములు ఇద్దరు ఫార్ములస్. ఈ ఫార్ములస్ని ధ్యానం చేయడం కష్టం. మీరు ఎవరైనా చేయగలిగితే చేయండి. కానీ 12 అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్పాడంటే మ్యానిఫెస్టెడ్ గాడ్ని ధ్యానం చేయటం మంచిదని చెప్పాడు. అంటే ఉన్నది అసలు సత్యం అదే. బ్రహ్మ మహర్షి గారు చెప్పిన అసలు సత్యం అదే. కానీ డైరెక్ట్గా దాన్ని ధ్యానం చేయడానికి దానికి రూపం లేదు, దానికి నామం లేదు. వీటిలో రూపంతో ఒక నామంతో కలిసి నువ్వుకుంటున్నావు. దానికి అసలు వస్తువుకి రూపం లేదు, నామం లేదు. అది అసాధ్యం నేను చదవటం లేదు కానీ అది కష్టం. అంటే ఏదో ఒక అవతార పురుషుని ఒక మహాగురువును మహాజ్ఞానిని ధ్యానం చేయటం మంచిదని 12 అధ్యాయంలో గీతలో చెప్తారు. అంటే నిరాకారాన్ని ధ్యానం చేయటం కంటే సాకారాన్ని ధ్యానం చేయటం మంచిది. ఏదో దేహానికి పరిమితం ఉన్నావు కదా, అంటే ఎవరో దేహాన్ని ధరించిన దేవుణ్ణి నువ్వు దాని అది ఒక సాకారాన్ని కనుక నువ్వు ధ్యానం చేస్తే అది నీకు చెవిరికవుతుంది. కొంతమంది ఎంత అహంకార ఎంత అహంభావన పూర్తిగా ఉంటారంటే అండి, మనం చచ్చిపోతే తూర్పుని సూర్యుడు ఉదయించడేమో ఒకరు ఆగిపోతాడేమో అనుకుంటారు. అంటే అంత వాడిపోతే ఈ భుజం ఈ ప్రపంచం అంటే వాళ్ళ భుజాల మీద మోస్తున్నట్టు వాళ్ళు అనుకుంటా ఉంటారు. వాళ్ళు మనం చచ్చిపోతే సృష్టి అంతా ఆగిపోతుంది వాడు అనుకుంటాడు. నీ పుట్టకు నీ లోకం ఉందరా, నీ చచ్చాక కూడా ఈ లోకం ఉంటుంది. నీ పుట్టకు నీ లోకాన్ని ఎవరు చూశాడో నువ్వు చచ్చాక కూడా వాడే చూస్తాడు. ఆడికేం చావు లోకం అన్నాడు అంటాడు బ్రహ్మాచారం. నీ సత్యం తర్వాత ఈ లోకం వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు నువ్వు పుట్టక ముందు కూడా ఈ లోకం ఉండదు కదా. అప్పుడు ఎవరు చూశాడో తర్వాత కూడా వాడే చూస్తాడు. కానీ ఎంత ఏమైపోతుంది అనుకున్నది నీ కర్తృత్వ బుద్ధి, నీ దేవర్షిప్. హృదయాన్ని ధ్యానం చేయొచ్చు కానీ ఒక రూపం లేని దాన్ని ఒక ఆకారం లేని దాన్ని ధ్యానం చేయడం కష్టం. మీరు చేయగలిగితే మీరు చేయండి, మీరు చేయగలిగితే మీరు చేయండి. కానీ లేదా అంతకంటే ఏంటంటే ఒక మేనిఫెస్టెడ్ గాడ్ని మీరు ఉపాసన చేయటం ధ్యానం చేయటం మీరు తెలియక. దీనికి రాఘవోపాచార్య ఉదాహరణ చెప్పారు. ఏది 12 అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన దానికి ఉదాహరణ చెప్పాడు. ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ మనం తరించిన ఎటువంటి పెట్టండి, నదిలో ఒక నామం మీద కూర్చుని ఈ వడ్డీ ఈ వైపు వడ్డీ నుంచి ఆ వైపు వడ్డీ కలటం లాంటి పెట్టడం. ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ ఏమండి తరించటం ఎటువంటిదంటే ఈ వైపు నుంచి ఆ వైపు కలటానికి నావే దాటం ఎటువంటిది అటువంటిది. ఏమండి ఆత్మని ధ్యానం చేసి తరించడం ఎటువంటిదంటే ఈ పక్క నుంచి నదిలో ఉరికేసి ఈదుకుంటూ ఆ పక్క ఒడ్డుకెళ్ళిపోవటం. అంటే ఈత పెట్టుకుంటూ వెళ్ళటం అనేది ఆత్మధ్యానం. ఏదో నాలో కూర్చుని ఈ వైపు నుంచి ఆ వైపు కలిటం, ఏదో ఒక రూపం ఒక అవతార పురుషుని ధ్యానం చేసి అలా తరించవచ్చు, ఇలాగైనా తరించవచ్చు, అలాగైనా తరించవచ్చు. మీరు నా మీద ప్రయాణం చేయటం కొంచెం తేలిక. ఈదు అందరికీ ఏకస్తులే ఈదుకుంటూ వెళ్ళటం కంటే నా మీద వెళ్ళటం ఇది సేఫ్ చేయడం ఆచార్య గారు చెప్పారు. ధ్యానం చేయగా 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 ఆ ధ్యానం వస్తుంది మనం అయిపోతాం. అలాగే మంచి వాళ్ళని ధ్యానం చేయండి, ఆ మంచి వాళ్ళని ధ్యానం చేయగా చేయగా కదా మంచితనం మీకు కూడా వచ్చేస్తుంది. అంటే మీరు ఏదైతే ధ్యానం చేస్తున్నారో అది హృదయాన్ని ధ్యానం చేయగా 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 మీ మా ఏదైతే ధ్యానం చేస్తుందో అది కలిగిపోయి హృదయాకారం చెందుతుంది. అప్పుడు మీ దేహం దేవాలయం అయిపోతుంది. అప్పుడు మీ దేహం శైలి అనదు, మీ దేహం అవుతున్నప్పుడు దేవాలయం అయిపోతుంది. నీరాబై అనేక కష్టాలు పడింది. కృష్ణుడి రూపాన్ని ఆరాధించింది, కృష్ణుడి నామాన్ని స్మరించింది. నీరాబై ఎన్ని కష్టాలు పడింది అంటే ఆ బంధువుల ద్వారా వాళ్ళ ద్వారా కుటుంబం వాళ్ళ ద్వారా ఎన్ని కష్టాలు పడింది. నిప్పు మీద చెయ్యి పెడితే దాని బర్నింగ్ ఎంత బాధగా ఉంటుందో, మనం నిప్పు మీద చెయ్యి వేస్తే దాని బర్నింగ్ ఎలా ఉంటుంది, దాని మంట ఎలా ఉంటుందో, అన్ని రకాల నీరాబై పడింది. అన్ని కష్టాలు పడ్డప్పటికీ నీరాబై దాని కష్టం కింద అనిపించలేదు. కారణం ఏంటి, కృష్ణుడి యొక్క సపోర్ట్ అంటే కృష్ణుడి ధ్యానం, ఆ కృష్ణుడి యొక్క స్మరణ. అంటే ఇక్కడ కష్టం కష్టం లేదు మీరాబాయికి అనిపించలేదు. మీరాబాయి ఎంత కష్టపడిందంటే కుటుంబ సభ్యుల వల్ల మంటది మంటది నిప్పు మీద చెయ్యి పెడితే ఎంత మంట వస్తుందో అంత సప్లై అది వాళ్ళ కుటుంబం వాళ్ళే. అయినప్పటికీ ఆవిడ కష్టం కష్టం ఎవరికి అనిపించలేదు. కొంతకాలం ఎక్కడందంటే మధురలో ఉంది, తర్వాత ద్వారకి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బంధువులు అందరూ మళ్ళీ కౌరులు బాగా పెట్టాను, నేను ఏదో పూర్వం అగౌరవం చేసే నీ గురించి తెలియక అని చెప్పి నేను గౌరవంగా చూస్తాం మళ్ళీ ఇంటికి వచ్చేయమని. ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఆ ద్వారకి కౌరులు పెట్టేవారు అని ఏదో పూర్వం నేను అగౌరవం చేసిన మాటని వెళ్ళి మర్యాదగా చూస్తాం గౌరవంగా చూస్తాం మళ్ళీ ఇంటికి వచ్చేయమని ఆ పెద్ద మనిషి చేత మధ్యవర్తి చేత గౌరవించారు. అప్పుడు మీరాబాయి ఏంటంటే నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలని, ఏ ఇంటికి వెళ్ళాలి, శరీరానికి సంబంధించిన ఇంటికి వెళ్ళాలా లేకపోతే నిజమైన ఇంటికి కృష్ణంలోకి వెళ్ళిపోవాలా, ఏ ఇంటికి వెళ్ళాలని ప్రశ్నించినప్పుడు ఆవిడ మాంసంతో సహా శరీరంతో సహా రక్తంతో సహా చర్మంతో సహా ద్వారక కృష్ణంలో ఐక్యమైపోయింది. ఆ శరీరం శవమలేదు, ద్వారకలో ఆవిడ యొక్క శరీరంతో సహా ఆవిడ కృష్ణంలో ఆ ద్వారక కృష్ణంలో ఐక్యమైంది. ఇంటికి రమ్మని ఇంటికి కౌరం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళాలా, మన ఇల్లు అంటే బ్రహ్మం దేవుడు, మన ఇల్లు దేవుడే, ఆ ఇంటికి వెళ్ళాలా దేవానికి సంబంధించిన ఇంటికి వెళ్ళాలి అని ప్రశ్న వచ్చింది. అవి దేవుడి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది బాగా అర్థం చేసుకోండి. దేహం కనిపోయినప్పుడు మనసు బాధపడుతుంది, దేహం కనిపించకపోతే మనసు బాధపడుతుంది. నీకు మనోమూలం తెలిసినప్పుడు, మనోమూలం నీకు తెలిసినప్పుడు దేహం ఉన్నా ఒకలాగా ఉంటావు, లేకపోయినా ఒకలాగా ఉంటావు, ప్రపంచం కనిపించినా ఒకలాగా ఉంటావు, ప్రపంచం కనిపించకపోయినా ఒకలాగా ఉంటావు. ఇంకేత మనసు అణగినప్పుడు, మనసు కనిపించేది దేహం లోకం కూడా అణగిపోతావు, నీకు కనిపించినా ఒకటే కనిపించకపోయినా ఒకటి. అంటే మనసు యొక్క మూలం తెలిసినవాడు మరణాన్ని జయిస్తాడు, మనసు యొక్క మూలాన్ని తెలిసినవాడు మరణాన్ని జయాలి, మరణం ముట్టుకోడు. ఇంకేత మనసు యొక్క మూలంలో మరణం లేని స్థితి ఉంది, మనం మనసు యొక్క మూలంలో మరణం లేని స్థితి ఉంది. ఆ మరణం లేని స్థితి వాళ్ళకి ఎలా వ్యక్తం అవుతుంది, తానుగా వ్యక్తం అవుతుంది. ఎలా వ్యక్తం అవుతుంది, ఆ తానుగా వ్యక్తం అవుతుంది. అంచేది వాడికి దేహం కనిపించిన ఒకటి కనిపించకపోయిన ఒకటి, ప్రపంచం కనిపించిన ఒకటి కనిపించకపోయిన ఒకటి. అంటే ఇప్పుడు మనం ప్రపంచం కనిపించకపోతే దేహం కనిపించకపోతే మనకు దుఃఖం వస్తుంది. ఇంకా బాగా అర్థం చేసుకోండి, ఇది మామూలుగా ఊహ కాదు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది ఇమాజినేషన్ కాదు. అంటే దేహం కనిపించకపోయినా, లోకం కనిపించకపోయినా, దేవుడు కనిపించకపోయినా తన ఎగ్జిస్టెన్స్కి తన అస్తిత్వానికి భంగమ లేదన్న సంగతి ఆ మైండ్ యొక్క సోర్స్ తెలిసిన వాడికి తెలుస్తూ ఉంటుంది. బాగా ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. మీరు దేహం కనిపించకపోయినా, మీ దేవుడు కనిపించకపోయినా, లోకం కనిపించకపోయినా తన అస్తిత్వానికి భంగం లేదన్న సంగతి వాడికి స్పష్టంగా ఆ తెలుస్తూ ఉంటుంది. అంకేది వాడికి దుఃఖం రాదు. కామానికి కారణం ఉంటుంది, ప్రేమకి కారణం ఉండదు. రమణ మహర్షి గారికి అరుణాచరేశ్వరుడు తనకంటే వేరుగా లేడని సంగతి తెలుసు, కానీ అరుణాచరేశ్వరుడి మీద ప్రేమ పోలేదు, అది ప్రేమ అంటే. తనకంటే దేవుడు వేరుగా లేడని సంగతి తనకి తెలుసు, తెలిసినప్పుడు దానికి ప్రేమ పోలేదు. దేవుని కూడా మనం ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాం, దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడనుకుని ప్రేమిస్తున్నాం. కానీ రమణ మహర్షి గారికి దేవుడు తనకంటే వేరుగా లేడని సంగతి తనకి తెలుసు, తెలిసింది కూడా దేవుడినే ప్రేమిస్తుంది, నిజమైన ప్రేమ. అందుకని శివుడిని బట్టి జనక భావన ఉండేది, తండ్రి భావన ఉండేది. శివుడంటే శివుడంటే అది దేవుడి జ్ఞాపకం వచ్చాడు కాదు, నేను తండ్రి అని జ్ఞాపకం వచ్చాడు. అది పుట్టినప్పటి నుంచి ఏంటో పూర్వజన్మ సంబంధం ఏమిటో కానీ శివుడు అనేప్పటికీ మనకి ఎవరు జ్ఞాపకం వస్తాడు, దేవుడు జ్ఞాపకం వస్తాడు. అంతే కదా, ఆయనకి మరి దేవుడు జ్ఞాపకం వచ్చాడు కదా, మన ఫాదర్ అనుకున్నాడు. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా శివుడి పేరు చెప్పేప్పటికి జనక భావన ఉండేది. కానీ ఆయన పుట్టిన క్షేత్రం శివక్షేత్రం, ఆయన పుట్టిన క్షేత్రం శివక్షేత్రం, ఆయన ఉపదేశం చేసినటువంటి అరుణాచలం కూడా ఆ శివక్షేత్రం. ఆ ఊరి పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, ఆ కొండ పేరు అరుణాచలం. అంచేత అరుణాచలం ఎవరి గర్వంగా నాచడానికి వచ్చింది, విష్ణు యొక్క బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అనచడానికి వచ్చింది. అంటే ఎవరైతే అరుణాచలం 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 ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళకున్న గర్వాన్ని మా వాడికి తెలియకుండా వాడు తీసారు. ఆ క్షేత్రం మెరిసినటువంటి ఆ క్షేత్రం ఆవిష్కరించడానికి కారణం అది. అంటే గర్వాన్ని గర్వభంగం చేయడానికి, అహంభావాన్ని తొలగించడానికి మెరిసినటువంటి క్షేత్రం అది అరుణాచలం.
అహంభావన లేని స్థితి ఎలా ఉంటుందో అహంభావన అనేవాడికి తెలియదు. అహంభావన లేని స్థితి గురించి ఎవరైనా చెబుతున్నాడు అనుకోండి, ఈ అహంభావన అహంభావన ఉన్నవాడు ఇల్లు ఎలా ఉంటుందంటే ఇల్లు భూమి తిన్నట్టే ఉంటుంది. రమణ మహర్షి గారి అహంభావన లేని స్థితి గురించి మనం చెబుతున్నారు అనుకుని వింటున్నాం, కానీ రుచి జరుగుతున్నాడు కానీ తినేస్తాం, వింటున్నాం ఆ మాటలు వింటున్నాం కానీ రుచి ఆ చెరుగుతుంది, ఆ లోతులు తింటుండదు, అందులో ఉన్న అందాలు తింటుండదు, వింటాం వింటున్నాం. ఇంకేదంటే మంది చెప్పగలదు అసలు స్టేట్ ఎలా ఉంటుందో మన ఇమాజినేషన్ కాలేదు, వింటున్నట్టు వింటున్నాం. రమణ మహర్షి గారికి జ్ఞానం తెలియదు, జ్ఞానం తెలియదు మనం అనుకుంటున్నాం కదా. ఆయన ఏమంటున్నాడు, ఎవరో ఎవరు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో, నువ్వు అంటున్నావు కదా నాకు జ్ఞానం కలిగిందని, ఎవరి అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో వాడి అనుగ్రహం వల్ల నీకు కూడా నీకు కలుగుతుంది, ఇదే మాత్రమే ఏముందన్నాడు. అది లీగల్ ఎస్టేట్ అంటే ఇద్దరు ఉంటే వాడు ఎక్కువ నీరు తక్కువ అనుకోవచ్చు, మనది ఒక్కటే ఉన్నది ఒకటే ఉంది, ఎక్కువ తక్కువ ఉంది వస్తే ఒకటే అంటే ఎక్కువ తక్కువ ఉంది అసలు. అంటే దేవుడు సమానముగా ఉంటాడు కాబట్టి ఎవరికైతే సమాన బుద్ధి కలిగిందో ఆ సమాన బుద్ధి కలవాణి ఆ సమాన బుద్ధిని ఎవరైతే పొందాడో వాణి మాత్రమే దేవుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, ఏదంటే వాడికి కొందరు ఉండవల్ల వాడికి ఏం కోపం ఉండదు, ఏదంటే ఆ సమర్థ బుద్ధి ఉండాలి ఏది అని గీతలో చెప్పాడు. కాదు సూక్ష్మ బుద్ధి అనుకుంటుంది కానీ స్థూల బుద్ధి అనగదు, సూక్ష్మ బుద్ధి గ్రహించినట్టు స్థూల బుద్ధి గ్రహించదు. కొంతమంది ఒకసారి గురికి మాట అలా చెప్తూ అందుకు పోతారు. అంటే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే అది ఎండితే బాగా ఎండిపోయిన పిల్లలు అలా గుర్తు పెట్టేది అంతే పోతుంది, అది సూక్ష్మ బుద్ధి అంటూ ఉండదు. కొన్ని పిల్లలు కలిసిపోయి కలిసిపోయిన పెట్టిన అగ్గిపెట్టి అగ్గిపోయినా అయిపోయినా ఆ పిల్లలు అలగట్టినట్టు ఈ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసిపోయిన పిల్లలు లాంటి వాళ్ళు. కలిసిపోయిన పిల్లల్ని విరిగించడం ఎంత కష్టం, ఈ లైక్స్ డిజ్లైక్స్ తోటి కొట్టుకుపోతున్న మనుషులకి జ్ఞానం కలగడం కూడా అంతే కష్టం. శివుణ్ణి ఆరాధించగా 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 ఏది నిజమో మనకు తెలియదు కానీ మనం ఆరాధించే శివుడికి తెలుసు. అంటే మనం శివుడి యొక్క రూపాన్ని ఆరాధించగా 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 ఏది నిజమో మనకు తెలియకపోయినా ఆయన తెలుసు కాబట్టి ఆ నిజాన్ని మనకి ఇచ్చే వరకు అది మనం విడిచిపెట్టడు. వాడి దేవుడు ఒకరు తురిమి అంటే ఏంటో చెప్పండి అడిగారు. తురిమి స్టేట్ తురియని మీకు మెటాఫిజిక్స్లో వస్తుంది. తురిమి అంటే మూడు కాలాల్లోని మూడు అవస్థలోని ఏదైతే ఉందో ఆ స్టేట్కి తురిమి అని పేరు. మూడు కాలాల్లోనే ఉంటున్నది, మూడు అవస్థలోనే ఉంటుంది. అంటే గాఢనిద్రలోనే ఉంటుంది, మెలకులోనే ఉంటుంది. మెలకులో ఉండి గాఢనిద్ర అహంభావన మెలకులో ఉంటుంది, గాఢనిద్రలో నేను తురిమి కాదు. గాఢనిద్రలోని మెలకులోని కూడా ఏదైతే సమానంగా ఉంటుందో అది తురిమి. అంటే ఆ తురిమి స్టేట్ ముందు వాడు ఏమవుతాడు, జ్ఞానం అవుతాడు. పరాధికోటి గారు వారు కృష్ణుడు నాకు మామూలుగా పుష్పం ఇవ్వండి, ఫలం ఇవ్వండి, గుడ్లు ఇవ్వండి అని ఇవ్వడం దాని అర్థం ఏమిటని. దీని అర్థం ఏంటంటే ఇవ్వటం ఏర్పడుతున్నాడు, ఫలం ఇస్తాం అనుకోండి మనం, అదే పుష్పం ఇస్తాం అనుకోండి, అంటే దానికి మన ప్రేమకు గుర్తుంది, మనకి మన ప్రేమ ఆయనలో మనకి ఇష్టానికి గుర్తు. అంటే ఇది పత్రం పుష్పం ఇవ్వటం అంటే కొంతమంది ఇచ్చే అలవాటు ఉండదండి, అసలు పెద్ద పాండిత్యం ఉండొచ్చుండదు, కొంతమంది ఇచ్చే అలవాటు ఉండదు. ఓ పుష్పాన్ని నీ భగవంతుడు ఇవ్వలేనప్పుడు నీ దేహబుద్ధిని ఇలా విడిచిపెట్టగలవని. అంటే ఎప్పటికైనా మన దేహబుద్ధి త్యాగం చేస్తేనే కానీ మనకు ఆత్మబుద్ధి కలగదు, శవబుద్ధి విడిచిపెడితేనే కానీ శివబుద్ధి కలగదు. శవబుద్ధి మన చేత విడిచిపెట్టడం కోసం త్యాగం చేయించడం కోసం నేను నేననే దేహబుద్ధి మనలో నశింపజేయటం కోసం అంటే ఇవ్వటం అలవాటు చేయటం కోసమే అది మనకు చెప్పేవారు. ఈ పుష్పం ఎక్కడుంది, అది దేహానికి భాగ్యం మన పండు ఎక్కడుంది, వాడి దేహానికి భాష్యం, అది దేహానికి భాష్యంగా ఉన్న వస్తువే విడిచిపెట్టలేనప్పుడు దేహాలు దేహం లేకపోతే నా నేను ఎలా విడిచిపెడతాడు, విడిచిపెట్టలేడు. అంటే దేహానికి వేరుగా ఉన్న వస్తువుని విడిచిపెట్టడం అలవాటు చేస్తే దేహంతో కలిసి ఉన్న నేనని వాడు విడిచిపెట్టే అలవాటు వస్తున్న ఆ స్థాయికి అని ఎదిగితే చెప్పించడం కోసం వాడికి చేతబుద్ధి కలగడం చేయడం కోసం ఇది నేర్పడం కోసం ట్రైనింగ్ ఇవ్వడం కోసం అలా చెప్పాడు. ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనటువంటి గౌరవం గీతకండి, ఏ మనుషులకి జన్మదిన ఉత్సవాలు చేస్తారు కానీ పుస్తకానికి ఎవరు జయంతిని చేయరు, కానీ ప్రపంచంలో గీతగా మటుకి జయంతి చేస్తారు. దానికి కారణం ఏంటంటే అన్ని తరహాల మనుషులకి అన్ని క్లాసుల మనుషులకి చైతన్య స్థాయిలో అన్ని రకాల మనుషులకి ఎల్కేజీ వాళ్ళకి బిఏ వాళ్ళకి బిఎస్సీ వాళ్ళకి అన్ని తరహాల మనుషులకి సంబంధించిన ఉపదేశం అక్కడ అది ఉంది. గీతలో సమన్వయ గ్రంథం ఉంది, ఉపదేశ గ్రంథం, అది సమన్వయం చేశాడు. అంటే ప్రపంచ సృష్టిలో ఎన్ని రకాల జీవులు ఉంటారు, అన్ని రకాల జీవులను దృష్టిలో పెట్టుకుని తల్లి కదా, తల్లి ప్రేమ కదా, అది అన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని వాడు చెప్పాడు. కృష్ణ భగవంతుడు కదా, అంటే కృష్ణుడు భగవంతుడు అంటే అది మంగళాలు జపాలు చేసి ధ్యానాలు చేసి దేవుడు అవలేదు. అంటే కృష్ణుడు ఏమంటారు, స్వయంగా దేవుడు అనుకుంటే దేవుడు అవలేదు, కృష్ణుడు అనుకుంటే దేవుడు అవలేదు, స్వయంగా దేవుడు. అంటే స్వయంగా అంటే చెలిచన్నీ కాళ్ళు చేతులు చెడుక్కొచ్చింది, పై నుంచి కిందకు వచ్చాడు కానీ కింద నుంచి పైకి వెళ్ళలేదు అని. కృష్ణుడు స్వయంగా దేవుడు అంటే అర్థం ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పైనుంచే కిందకు వచ్చాడని. అంటే సృష్టిలో ఎన్ని రకాల జీవకోతుందో అన్ని రకాల మనస్తత్వ గలవాడిని, అన్ని రకాల జీవ లక్షణాలు ఎన్ని రకాలు ఉంటారో అందంగా దృష్టిలో పెట్టుకుని వాడు చెప్పాడు. గురునానక్ దగ్గరితో పరమలోది వచ్చాడు, వాడి పరమలోది అంటే ఇందాక హృదయాన్ని కూడా పరమలోది అని రమణ మహర్షి గారు చెప్పాడు కదా. అంటే పిసనాడేవాడు తన ధనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, హృదయం కూడా వివాసం అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అదేంటి లేదు, ఒక గురునానక్ దగ్గరికి వచ్చాడు, వాడి పరమలోది అని తెలుసు. కృష్ణుడు అడిగినట్టు నువ్వు నాకు పుష్పాన్ని ఫలాన్ని ఇవ్వడం వాడు చెప్పలేదు, వాడో గురునానక్. కృష్ణుడు ఇలా మామూలుగా యావరేజ్ స్టోన్ దృష్టిలో పెట్టి చెప్పాడు. ఆ గురునానక్ ఎలా చెప్పాడంటే, ఎవరు నువ్వు దగ్గరికి రానున్నాడు వాడు, ఎవరిని వాడు పరమలోది లేదని చెప్పలేదు వాడిని, నువ్వు లేదని చెప్పలేదు వాడిని దగ్గరికి రానున్నాడు. మీరు వీడి దగ్గర గుండిసు చూడండి, వాడి దగ్గర మీరు గురునానక్ గారు ఆయన దగ్గరికి కూర్చోన్నాడు. ఆయన వెరీ సూర్యుని పట్టుకున్నాడు అది పట్టుకున్నాడు. నువ్వు ఏం చేస్తావంటే నా సూర్యుని జాగ్రత్త, సూర్యుని అదే నీ దగ్గర జాగ్రత్త పెట్టు. నేను వైకుంఠానికో చచ్చిపోయిన కదా, వైకుంఠానికో కైలాసానికి అక్కడికి వెళ్ళిపోతాను కదా, నీ జాగ్రత్త పెట్టి అక్కడ నాకు ఇవి అన్నాడు సూర్యుడు. నేను చచ్చాకి అక్కడ చోటకి వెళ్తాను కదా, చచ్చాకి అక్కడ చోట వెళ్తాను కదా, అక్కడికి తెచ్చి అన్నాడు. ఎక్కడికి నువ్వు బతుకుని రావాలంటే నీ సూర్యుని అదే లేదు, నేను చచ్చిన తర్వాత ఎక్కడ చోటకి వెళ్తాను కదా అక్కడికి తెచ్చి అన్నాడు. ఎవరండి ఆ గురునానక్ వాడితో చెప్పాడు, ఎవండి సూర్యుని అక్కడికి తెచ్చి నీకు ఎలా ఇవ్వాలని అన్నాడు. మరి మరి నీ ధనవంతులు నీ ధనవంతులు ఎక్కడికి పట్టుకెళ్ళామని దాచుకుంటున్నాను అడిగాడు. నాకు ఈ సూర్య తెచ్చాడు అని అంటున్నావు కదా, మరి నీ ధనవంతులు ఎక్కడికి పట్టుకెళ్ళామనుకుంటున్నావు, నీ గురి సూర్యుడు కూడా నాకు ఇవ్వలేని అంటున్నాను, మరి ధనవంతులు ఎక్కడికి పట్టుకెళ్ళామనుకుంటున్నావు. అంటే గురునానక్ చెప్పింది ఏంటంటే వాడు ధనాన్ని పాడు చేసుకోమని కాదు, వాడు అంతస్తుకి తగిన తల్లి త్యాగం ఉండాలి. అంటే వాడిని గబ్బంతో తగలేసుకుని వాడిని దరిద్రంగా ఉన్నాను కాదు, దేని నాకు చెప్పింది ఈ వేద్యతను బట్టి మీరు దాగం దానగుణం ఉండాలరా, ఈ సూర్యుడు నాకు ఎవరని అంటున్నాను, నేను గబ్బంతో ఎవరికిస్తామని అడిగాడు. కృష్ణుడు మర్యాదగా చెప్పాడండి, వాడికి బండతరంగా చెబుతున్నా కానీ వాడికి అర్థం అవ్వదు కానీ వాడు స్థూల బుద్ధి కదండి అండి. అంటే స్థూల బుద్ధి వాడికి స్థూల బుద్ధితో చెప్పాలని నాక్ వాడికి అలా చెప్పాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. Thank you all.